గజమనుషిమద్ భాగవతం 3వ స్కందం 26వ అధ్యాయం 9వ నంబర్ శ్లోకం నుంచి తీసుకొని 18వ నంబర్ శ్లోకం వరకు చర్చించుకుందామంట. సో మంగళాచరణ చేసుకొని మొదలు పెడతాం. ఓమజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనూభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనతి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణా కరుణా సింధు దీనబంధు జగత్పతే కోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రసుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూప్యశ్చ కృపాసింధూభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ. సో ఈరోజు మనం 9వ శ్లోకం మొదలు పెడతాము. ఇందులో దేవహూతి ఒక ప్రశ్నను అడుగుతుంది, చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబుగా 10వ నంబర్ శ్లోకం నుంచి కపిలముని విస్తృతంగా చర్చ ఈ జవాబుకి ఇస్తారు, చర్చ జరుపుతారు, ఎన్నో శ్లోకాల్లో వర్ణిస్తారు దీని జవాబుని. సో ఆ శ్లోకాలన్నీ అధ్యాయంలో చూస్తామన్నమాట ఈరోజు ఇంకా వచ్చే క్లాసుల్లో. సో ముందు మనం దేవహూతి యొక్క ప్రశ్న ఏంటో సరిగ్గా అర్థం చేసుకుంటే మనకు తర్వాత వచ్చే జవాబు యొక్క ప్రాముఖ్యత సరిగ్గా అర్థమవుతుంది. సో మరి దేవహూతి ఏమడుగుతుందో చూద్దామంట. 9వ నంబర్ శ్లోకం దేవహూతిర్వాచ ప్రకృతే పురుషస్యాపి లక్షణం పురుషోత్తమ బ్రూహి కారణయోరస్య సత్ అసచ్చ యదాత్మకం. సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే దేవహూతి ప్రకృతి పురుషస్యాపి, ఇక్కడ భగవంతుడి ప్రకృతి అంటే ప్రకృతి అంటే భగవంతుడి యొక్క శక్తులు, ఒక శక్తి. సో భగవంతుడు తన శక్తి పురుషస్య, భగవంతుడు తన శక్తులతో దాని యొక్క లక్షణాలు ఆ శక్తితో ఉన్న సంబంధం, ఆ సంబంధం ద్వారా ఏదైతే అసత్ సత్ అసత్ చేయదాత్మకం ఈ యొక్క సృష్టి బ్రూహి కారణయోరస్య, ఏ కారణంగా అయితే అంటే భగవంతుడి యొక్క సంబంధం ఈ ప్రకృతితో తన శక్తితో ఏ రకమైన సృష్టి జరుగుతుంది, దాని యొక్క లక్షణాలు ఏంటి, అది ఒక్కొక్కసారి మనకు కనిపిస్తుంది, ఒక్కొక్కసారి మనకు కనిపించదు, ప్రకట రూపంలో ఉంటుంది, అప్రకట రూపంలో ఉంటుంది, సత్ అసత్, మరి అది శాశ్వతమా శాశ్వతం కాదు, అటువంటి సృష్టి రచన ఏదైతే జరుగుతుందో దాని యొక్క మొత్తం సంపూర్ణ విషయం నాకు తెలుసుకోవాలని ఉంది, దాని లక్షణాలతో సహా అవి నాకు తెలియచేయండి, బ్రూహి నాకు దయచేసి తెలియచేయండి. సో బేసికల్లీ మనకి చాలా సరళ భాషను అర్థం చేసుకోవడానికి ఇక్కడ ప్రభుపాదులు వారు వర్ణిస్తున్నారు. ప్రకృతి భగవంతుడుకి ప్రకృతికి మనం మనకు ఉన్న సంబంధం ఏంటంటే ప్రకృతి, మనం ఏమంటాం ప్రకృతిని మాత అంటాం, మదర్ నేచర్. సో ప్రకృతి ఒడిలో మనం జీవిస్తున్నాం కదా, అంటే పుట్టాము. సో జీవాత్మలు మనం అందరం కూడా ఈ ప్రకృతిలో మనం సృష్టి జరిగింది, ముఖ్యంగా శరీరాలతో. ఆత్మ ఎప్పుడూ సచ్చితానంద భగవంతుడి నుంచి వచ్చింది, కానీ ఇప్పుడు మన శరీరాలు అయితే ప్రకృతి నుంచి మనకు దొరికాయి. సో ఆ విధంగా శరీరాన్ని ఇచ్చేది మనకు ప్రకృతే, అందజేసేది. సో ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. మరి సంబంధం ఏంటి అంటే, ఎలాగైతే ఒక భార్యాభర్తలు ద్వారా సంతానం ఉత్పన్నమవుతారో, అలాగే ఇక్కడ భగవంతుడు తన శక్తి ద్వారా రకరకాల మన శరీరాలని, ఇవన్నీ ప్రకృతిని, మనం చూసే ప్రకృతి అంతా కూడా, ఇంకా రకరకాల జీవాత్మల రకరకాల శరీరాలన్నీ కూడా ఉత్పన్నమవుతాయన్నమాట. సో ఇది సంబంధం. సో మరి దీని ద్వారా ఎలా జరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనకి లాస్ట్లో కూడా చెప్తారు ఆ విషయం, మళ్ళీ ఈ విషయం ఇక్కడ తర్వాత కూడా మళ్ళీ రెండుసార్లు ఇచ్చారు ఇక్కడ. మామూలుగా ఇప్పుడు భగవంతుడి యొక్క ఎలా మరి భగవంతుడు సృష్టి జరుపుతున్నారు, మరి ముందు లేదా ఎక్కడుంది మరి సృష్టి, సడన్గా ఎక్కడి నుంచి వచ్చేసింది, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత సృష్టి అనేది మళ్ళీ ప్రళయం వచ్చిన తర్వాత మొత్తం వినాశనం అయిపోతుంది, దాని తర్వాత ఎక్కడ మరి మాయమైపోతుందా, భగవంతుడి శక్తి ద్వారా నిర్మించింది అంటే సత్ అసత్, అంటే ఇక్కడ ఇదంతా కూడా ప్రకృతియే, కానీ ప్రకృతి అంతా కూడా భగవంతుడి యొక్క సంపర్కంలో వచ్చి ఆ శక్తి, భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క సంపర్కం ద్వారానే భగవంతుడి యొక్క శక్తి ఉత్పన్నం చేస్తుంది. సో భగవంతుడి యొక్క శక్తి ద్వారా, ప్రకృతి యొక్క శక్తి ద్వారా ప్రకృతి సృష్టించబడింది భౌతిక శక్తి ద్వారా. కానీ ఈ భౌతిక శక్తి అనేది శాశ్వతం. ఈ ప్రకృతి, మనం చూసే ప్రకృతి వినాశనం అయిపోతుంది ప్రళయం తర్వాత, తర్వాత మళ్ళీ సృష్టించబడుతుంది. కానీ ఆ సృష్టి ఎక్కడ నుంచి జరుగుతుందంటే, ఒక దీని యొక్క సూక్ష్మ రూపం అనేది ఉంటుంది ఎప్పటికీ. శక్తి, భగవంతుడి శక్తి అనేది శాశ్వతం. ఈ భగవంతుడి శక్తి ఏదైతే శాశ్వతమైందో అది సత్. ఎందుకంటే భగవంతుడు, భగవంతుడి శక్తులన్నీ కూడా శాశ్వతం, ఎలాగైతే మనం జీవాత్మలం అందరం కూడా శాశ్వతము. సో అది ఇక్కడ సత్, అదే సత్ ఫీచర్ అన్నమాట. ఇక్కడ చెప్పారు కదా సత్ అసత్య యదాత్మకం. మరి అసత్ ఏంటి, ఈ సృష్టి కొంచెం కొన్ని రోజుల తర్వాత ప్రళయం అయిపోతుంది, మొత్తం నశించిపోతుంది అని అన్నమాట. సో ఇవన్నిటి గురించి అడుగుతున్నారన్నమాట. సో మళ్ళీ అప్పుడు భగవంతుడు మళ్ళీ సృష్టి అనేది రచన జరుగుతూ ఉంటుంది ప్రకృతి ద్వారా. సో ఈ విషయాలు ఇంకా మనకు విస్తృతంగా అసలు ఏమేమి జరుగుతాయనేది, ప్రకృతి గర్భంలో ముందు అన్ని సూక్ష్మ రూపంలో ఎలా ఉంటాయి, తర్వాత ఎలా మరి సృష్టి అనేది జరుగుతుంది అనే విషయాలు ఇక్కడ ఇస్తారన్నమాట. శ్రీ భగవాను వాచ యత్తత్రి గుణమవ్యక్తం నిత్యం సదసదాత్మకం ప్రధానం ప్రకృతిం ప్రాహుర్ అవిశేషం విశేషవత్. సో ఈ ఒక్క శ్లోకంలో చాలా, అంటే మనకు అర్థం చేసుకోవడానికి, ఈ తత్వాన్ని అర్థం చేసుకోవడానికి, ప్రధాన అంటే ఏంటి, ప్రధాన అనే తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకి ఈ శ్లోకంలో దానికి ఉన్న అన్ని లక్షణాలతో దాన్ని వర్ణించారు ఒకే శ్లోకంలో. అది 10వ శ్లోకం. ఎవరు, కపిలముని స్వయంగా భగవంతుడు. ఇక్కడ ఏమంటున్నారంటే అందులో ఏముంటాయి, యత్తత్ త్రిగుణం అవ్యక్తం, అవ్యక్త రూపంలో మూడు గుణాలు, ఇంకా ఎన్నో విషయాలు ఉంటాయి, అవన్నీ చూద్దామంట వచ్చే నెక్స్ట్ అదే చెప్తున్నారు. మూడు గుణాలు ఇంకా మిగతా అన్నీ కూడా అవ్యక్త రూపంలో ఉంటాయి, అంటే మీరు ఇప్పుడు దాన్ని చూడలేరు, సూక్ష్మ రూపంలో ఉందన్నమాట, మనం చూడలేం కళ్ళతో. ఇప్పుడు మనకు ప్రకృతి అంతా కనిపిస్తుంది కదా బయట, అవునా? సో ఇలా అప్పుడు ఇలా మన కళ్ళకు కనిపించదు, అలా సూక్ష్మ రూపంలో ఉంటుంది. నిత్యం సదసదాత్మకం, సో అందుకని ఇది ఇప్పుడు ఈ నిత్యం సదసదాత్మకం అనే విషయాన్ని వర్ణిస్తున్నారు, తర్వాత చర్చించుకుందామంట. సో ఇందులోంచి ఇప్పుడు ఈ ప్రధాన అనేది నుంచే తర్వాత ప్రకృతి అనేది ఉత్పన్నమవుతుంది, ఆ ప్రకృతి నశించిపోతుంది. ప్రధాన అనేది చెప్పాలంటే, ప్రధాన అంటే ప్రకృతి యొక్క గర్భం అనుకోండి, ప్రకృతి యొక్క గర్భం. సో ఈ ప్రధానలోకే మనం చూస్తాం ఇప్పుడు సృష్టి జరిగేది. భగవంతుడు అన్ని జీవాత్మలను ఇంకా కాలాన్ని తన దృష్టి ద్వారా ప్రవేశిస్తారు వీటిని ఈ ప్రధానలోకే. ఇది ప్రధాన. ప్రధాన అంటే ఇప్పుడు ఇంకా సృష్టి జరగకన్నా ముందు ఉన్న అవస్థ. ఓకే, సో ఈ ప్రధానం ప్రకృతిం ప్రాహుర్ అవిశేషం విశేషవత్. సో ప్రధాన అంటే ఏంటంటారండి, ఈ ప్రధానమే దీనికి కారణం సృష్టికి. అలా తర్వాత వచ్చేది సృష్టి ఈ ప్రధానం కారణంగా. సో ఇది కాజ్ అండ్ ఎఫెక్ట్ ఇంగ్లీష్లో ఇక్కడ రాశారు. సో కాజ్ అంటే ఇది కారణం, ఎఫెక్ట్ ఏంది ప్రకృతి సృష్టి. జరగదు మనం చూసే ఇప్పుడు ప్రకృతి అంతా కూడా ఎఫెక్ట్ అనమాట. దేని ఎఫెక్ట్? ఈ ప్రధానం ద్వారా వచ్చిన ఎఫెక్ట్. అది ఎలా వచ్చిందంటే భగవంతుడి యొక్క సంపర్కం ద్వారా. అది ఎలా వచ్చింది, ఆ ఎఫెక్ట్ ఎలా అయింది అనేది తర్వాత చూద్దామంట. దీని నుంచే ఉత్పన్నమైన ఇది ప్రధానం ఒక్కటే ఉత్పన్నం చేయలేదు ఈ ప్రకృతిని, దానికి భగవంతుడు అవసరం ఉందన్నమాట. ఎలాగైతే ప్రభుపాల ద్వారా చెప్తారు, ఎలాగైతే స్త్రీ సంతానాన్ని ఉత్పన్నం చేయాలంటే ఆ స్త్రీ ఒక్కటే ఉత్పన్నం చేయలేదు, స్త్రీ నుంచే ఉత్పన్నమైన సంతానం, దానికి పురుషుడు యొక్క సంపర్కం అవసరం. అలాగే భగవంతుడి సంపర్కం ద్వారా ఈ ప్రధాన రూపంలో ఉన్న పూర్వపు రూపంలో ఉన్న ప్రకృతి నుంచి ప్రకృతి అనేది సృష్టించబడుతుంది. కానీ ఈ ప్రధానంలో ఇలా అవిశేషం విశేషవత్ అన్నీ కూడా ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయనేది వచ్చే శ్లోకంలో ఇచ్చారు. మొత్తం 24 పదార్థాలు అనుకోండి, ఎలిమెంట్స్ అనుకోండి, విషయాలు అనేవి ఉంటాయి ఈ ప్రధానంలో. కానీ ఇవన్నీ కూడా ప్రకృతిలో కూడా ఉన్నాయి, కానీ ప్రధానంలో ఉన్నప్పుడు మాత్రం అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట, సపరేట్గా లేవు, అన్నీ మిక్స్ అయిపోయి ఉంటాయి. ఇంకా అన్నీ ఇనాక్టివ్ స్టేట్లో ఉంటాయి. ఇప్పుడు గర్భంలో కదా, ఇనాక్టివ్ స్టేట్లో ఉంటాయి అన్నమాట, అన్నీ యాక్టివ్ స్టేట్లో ఉండవు. సో ఇలా అవిశేషం విశేషవత్, ఈ విధంగా అన్ని విషయాలు ఏవైతే ప్రకృతిలో చూస్తామో అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ప్రధానంలో కూడా, కానీ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యి ఇంకా అవి యాక్టివ్ స్టేట్లో కాకుండా ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటాయన్నమాట. దీన్ని ప్రధాన అంటారు. ఇదే దీని నుంచే ఇదే ఎప్పుడైతే దీని నుంచే సృష్టించేదే, దీని నుంచి జరిగే నెక్స్ట్ ప్రదర్శనే ప్రకృతి అన్నమాట. సో ఇది సూక్ష్మ రూపం. ఇందులో అన్ని ప్రకృతిలో ఉండే అన్ని విషయాలు వస్తువులు కూడా ముఖ్యంగా సూక్ష్మ రూపంలో ఉంటాయి. ఇక్కడ స్థూల రూపంలో మనకి ఈ సృష్టిలో కనిపిస్తాయి. అందుకనే ఇక్కడ రాసింది ఏంటంటే ఇది నిత్యం ఎల్లప్పుడూ ఉంటుందన్నమాట. సో ఈ ప్రధాన అనేది ముఖ్యంగా సృష్టికి ముందు, మనం చూసే ప్రకృతికి ముందు ప్రధానం ఉండి, ప్రధాన నుంచే సృష్టి అనేది మనకు చూడడానికి కనిపిస్తుంది ఇప్పుడు. సో నశించిపోయినప్పుడు ఏంటంటే ఈ మొత్తం అది వినాశనం, ప్రళయం జరిగినప్పుడు ఏంటంటే ఈ స్థూల శరీరాలన్నీ స్థూల రూపంలో ఉండే అన్ని ప్రకృతిలో ఉండే స్థూల రూపంలో ఉండే అన్నీ కూడా నశించిపోతాయి, కానీ సూక్ష్మ రూపంలో ఉంటాయి. అలాగే మళ్ళీ భగవంతుడు కావాల్సినప్పుడు ఆయన ఎప్పుడు సృష్టి చేయాలనుకుంటాడో అప్పుడు మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ సృష్టి, మళ్ళీ ప్రకృతి సృష్టించబడుతుంది అలా అన్నమాట. సో ఆ విధంగా మనం చూసే ప్రకృతి అసత్, అంటే కొన్ని రోజుల తర్వాత నశించిపోతుంది, కానీ ఇది సూక్ష్మ రూపంలో ఎల్లప్పుడూ భగవంతుడి శక్తి అనేది ఉంటుందన్నమాట. సో ఇక్కడ రాశారు, పంచభిర్ బ్రహ్మ చతుర్భిర్ దశభిస్తత ఏతత్ చతుర్వింశతికం గణం ప్రాధానికం విదుః. సో ఇందులో మొత్తం 24 ఏముంటాయి ప్రధానంలో అనే విషయాలు ఇక్కడ ఇచ్చారు. సో 24 వస్తువులు అనుకోవచ్చు మీరు, ఇవన్నింటినీ కలిపి అంటే ప్రధాన అనొచ్చు. ప్రధాన అంటే అందులో ఏమేమి ఉంటాయి, పంచభిర్ బ్రహ్మ అంటే ఇక్కడ పంచభి అంటే మొదటి పంచభి అనేది పంచమహాభూతాలు. ఇవేంటనేవి ఇంకా విస్తృతంగా మనకు కొద్ది తెలుసు, అవి ముందు కూడా ఒకసారి చదువుకున్నాము, తర్వాత కూడా వచ్చే శ్లోకాల్లో మళ్ళీ వర్ణించబడ్డాయి. పంచభీర్ అంటే పాంచ్ అదే 5 తన్మాత్రాలు. దాని తర్వాత చతుర్భీర్ అంటే ఇక్కడ 4 అంతఃకరణలు, అవి కూడా చూద్దామంట నెక్స్ట్ ఇస్తారు. దాని తర్వాత దశభిస్తత ఇంకా 10 ఉంటాయి. ఏంటంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. అంటే ఇప్పుడు పంచమహాభూతాలు 5 అయిపోయాయి, పంచ తన్మాత్రాలు అవి 5 మొత్తం 10 అయిపోయాయి, 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు అంటే ఇంకో 10 మొత్తం 20 అయిపోయాయి, 4 అంతఃకరణ. అవన్నీ మనం చూద్దాం ఏంటంటే అనేది మొత్తం కౌంటింగ్ చూసుకోండి. ఇప్పుడు 24 అయిపోయాయి. 24 గురించి ఫస్ట్ వర్ణిస్తారు ఏంటో 24, దాని తర్వాత మనకి ఇంకో 2 ఎక్స్ట్రా యాడ్ చేస్తారు లాస్ట్కి, ఫైనల్ రిజల్ట్ ఉండే ప్రకృతిలో. సో అవి మనం చూద్దామంటే ఈరోజు. మహాభూతాని పంచైవ. అచ్చా, దీనికన్నా ముందు ఒక విషయం, భగవద్గీతలో ఇదే ప్రధానని యోనిర్ మహద్ బ్రహ్మ అని కూడా పిలిచారనమాట. మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి అక్కడ భగవద్గీతలో ప్రధాన అని చెప్పలేదు. అక్కడ భగవంతుడు అంటాడు, నేనే ఈ యొక్క జీవాత్మలను ఈ యొక్క యోనిర్ మహద్ బ్రహ్మలోకి ప్రవేశించి ఈ సృష్టిని చేస్తాను. సో అక్కడ ప్రధానని యోనిర్ మహద్ బ్రహ్మ అన్నారు, అదే ఇక్కడ ప్రధాన అని పిలిచారు. ఇంకా వేరే వేదిక గ్రంథాల్లో కూడా ప్రధాన అనే పిలిచారు. ఓకే, నెక్స్ట్ శ్లోకం 12వ శ్లోకం. మహాభూతాని పంచైవ భూరపోగ్నిర్మరున్నభ తన్మాత్రాని చ తావంతి గంధాదీని మతాని మే. ఓకే, సో మహాభూతాని పంచైవ అంటే పంచమహాభూతాలు. మహాభూతాని పంచైవ అంటే పంచమహాభూతాలు, ఇంకేం లేదు. భూమిరపోగ్నిర్ మరున్నభ, భూమిరపో నలో వాయుర్గం. సో ఈ విషయాలు మనం ముందు భగవద్గీతలో కూడా చూసుకున్నాం, అదే ఇక్కడ కూడా చెప్పారు. ఇంకా ముందు కూడా చూసాం, భూమిర్ అపో అంటే అదే భూమి, నీరు, అగ్ని, మరుణ్ అంటే గాలి, నభ అంటే ఆకాశం. సో ఈ పంచమహాభూతాలు ఇంకా నెక్స్ట్ తన్మాత్రాలు, అదే తన్మాత్రాని చ తావంతి గంధాదిని మతాని చ. గంధ ఆది అంటే గంధ సుగంధం అంటే ఇవన్నీ 5 sense objects తన్మాత్రాలు అంటే మన ఇంద్రియాలు భోగించే 5 విషయ వస్తువులు తన్మాత్రాలు. రూప, గంధ, ఇంకేమన్నా ఇక్కడ ఒక్క నిమిషం సరే. గంధ, రుచి, రంగు, త్వచ, శబ్దం. ఓకే, సో ఇవి మనం ముందు కూడా చూసాం వీటన్నిటిని సృష్టిలో. కానీ ఇక్కడ ఏంటంటే మనకు కొంచెం కొన్ని విషయాలు కొంచెం విస్తృతంగా చెప్పారు. ప్రధాన అంటే అసలు ఏంటి ఎగ్జాక్ట్గా డిఫైన్ చేశారు ఇక్కడ క్లియర్గా. ముందు అంత క్లియర్గా చెప్పలేదు ప్రధాన అంటే ఏందనేది. మీరు స్టార్టింగ్ సృష్టిలో మనం 2-3 సార్లు చర్చించుకున్నాం ముందు, 3వ స్కందంలో 2వ స్కందంలో. కానీ ఇక్కడ ప్రధాన అంటే ఏం చాలా క్లియర్గా వర్ణిస్తున్నారు. ఇంకా స్టెప్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇక్కడ కపిలముని. సో నెక్స్ట్ ఇంకో 10 ఉంటాయి కదా ఇంద్రియాలు, వాటి గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇంద్రియాని దశ శ్రోత్రం త్వగ్ద్రిగ్ రసననాసికా. సో ఈ 5 వచ్చేసి జ్ఞానేంద్రియాలు ఫస్ట్ ఇచ్చేసారు. శ్రోత్రం వినేది, త్వగ్ అంటే టచ్ స్పర్శ, ద్రిగ్ అంటే దృష్టి, రసన అంటే రుచి తీసుకోవడం, నాసిక అంటే వాసన పీల్చుకోవడం. ఓకే, సో ఈ విధంగా 5 మన జ్ఞానేంద్రియాలు అయిపోయిన తర్వాత వాక్ కరౌ చరణం మేధ్రం పాయుర్ దశమ ఉచ్యతే. ఇంకా ఇదేంటంటే వాక్ అంటే మనము మాట్లాడే శక్తి. దాని తర్వాత కరౌ చరణవు, కరవు అంటే చేతులు, చరణవు అంటే కాళ్ళు. మేధ్రం అంటే సంతానం ఉత్పన్నం చేసే ఇంద్రియాలు, పాయుహు అంటే మలమూత్రం త్యాగం చేసే ఇంద్రియాలు. ఈ విధంగా మొత్తం కలిపి 10. సో 10 అయిపోయాయి ఇప్పుడు మనకి, ఇంతకుముందు 10 చూసాము, 10, 20 అయిపోయాయి మొత్తం టోటల్. నెక్స్ట్ ఇంకా 4 ఉన్నాయి కదా, అంతఃకరణ. ఇందులో ఒక్క విషయం మీరు కొత్తగా చూస్తుండొచ్చు, వినుండొచ్చు, కానీ అది కూడా మాకు తెలిసిందే. అది 14వ శ్లోకంలో ఇంకా 4 అంతఃకరణల గురించి చెప్తాను ఇక్కడ. మనోబుద్ధిర్ అహంకార చిత్తం ఇత్యంతర్ ఆత్మకం చతుర్థ లక్ష్యతే భేదో వృత్యా లక్షణ రూపయ. చాలా ఈజీ శ్లోకాలు అర్థం చేసుకోండి కొన్ని ఇక్కడ. మనోబుద్ధిర్ అహంకార చిత్తం, ఇవి 4. ఇతి అంతరాత్మకం, ఇవి లోపల ఉంటాయి మనకి, ఇవి మనకు కనిపించవు బయట. ఇప్పుడు మనకు ఎలా అయితే కళ్ళు, ముక్కు, చెవి అని కనిపిస్తున్నాయి, కానీ మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్త, ఈ 4 కనిపించవు. ఇప్పుడు మీకు మనస్సు తెలుసు, బుద్ధి తెలుసు, అహంకారం తెలుసు, ఈ 3 మనం ఆల్రెడీ ముందు కూడా చూసుకున్నాం చాలాసార్లు. ఇక్కడ కొత్త ఒకటి ఇంకోటి కనిపిస్తుంది మీకు, చిత్తం అని. చిత్తం అంటే ఏం లేదు, చిత్త అంటే అది కాన్షియస్నెస్, ఇంగ్లీష్లో మనకి కాన్షియస్నెస్ లేకపోతే చేతన. కానీ ఇక్కడ చిత్త భౌతిక ప్రపంచంలో చిత్త కాబట్టి భౌతిక చేతన అంటే కంటామినేటెడ్ కాన్షియస్నెస్. మెటీరియల్ కాన్షియస్నెస్ లేదా కంటామినేటెడ్ కాన్షియస్నెస్, కలుషిత చేతన. ప్రభుపాల్ వారు ఇక్కడ దీన్ని అనువాదంలో కంటామినేటెడ్ కాన్షియస్నెస్ అంటే కలుషిత చేతన అని రాశారు, భౌతిక చేతన. సో ఇది మొత్తం నాలుగు అంతఃకరణలు. వీటిని మనం ఎలా భేదం చేయొచ్చు అంటే, అంటే భేదించవచ్చు వేరువేరుగా చూడొచ్చు అంటే, చతుర్ధ లక్ష్యతే భేదో, మన నాలుగిటిని ఎలా చూడొచ్చు వేరువేరుగా అంటే, వాటి యొక్క వృత్తి అంటే వాళ్ళు చేసే కార్యాలు, ఈ నాలుగు చేసే పనులు వేరువేరుగా ఉంటాయి. లక్షణ రూపాయ వాళ్ళ లక్షణాలు రూపాలు చూడడానికి అన్నీ కూడా భిన్నంగా ఉంటాయి నాలుగింటి. సో మనం ఈజీగా నాలుగింటిని సపరేట్గా చూసుకోవచ్చు అనమాట. ఓకే, వాటి యొక్క కార్యాలు లక్షణాలు రూపాలు బట్టి సూక్ష్మంగా ఉంటాయండి. నెక్స్ట్ 15వ శ్లోకం. ఏతావానేవ సంఖ్యాతో బ్రహ్మణ సగుణస్య సన్నివేశోమయ ప్రోక్తో యః కాల పంచవింశకః. పంచవింశకః అంటే 25వ ఎలిమెంట్, 25th ఎలిమెంట్ గురించి చెప్తున్నారు. ఇప్పుడు 24 చర్చించుకున్నాం కదా, నెక్స్ట్ 25వ ఏంటి? సన్నివేశోమయ ప్రోక్త యః కాల, ఈ కాల, ఈ కాల అనేదే 25వ ఎలిమెంట్. ఇది ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది? ఏతవానేవ సంఖ్యాతో బ్రహ్మణ సగుణస్య. ఇప్పుడు ఇది క్వాలిఫైడ్ బ్రహ్మన్. ఈ ప్రధానలో ఇప్పుడు మూడు గుణాలు ఏంటంటే కొంచెం యాక్టివేట్ అవుతాయి. ఇప్పటి వరకు అవన్నీ యాక్టివ్ స్టేట్లో లేవు, తర్వాత ఇప్పుడు యాక్టివ్ అవుతాయి కాలం ప్రవేశించిన తర్వాత. సో ఇలా మూడు గుణాలతో కూడుకున్న ఈ యొక్క ప్రధాననే మనము సగుణ బ్రహ్మన్ అంటున్నాం. మామూలుగా బ్రహ్మన్ అంటే అది బ్రహ్మజ్యోతిని అంటారు, లేకపోతే మొత్తం భౌతిక ఆధ్యాత్మిక లోకాన్ని కూడా బ్రహ్మన్ అని కూడా అంటారు ఒక్కొక్కసారి. సో బేసికలీ బ్రహ్మన్ అంటే అది ఆధ్యాత్మికం, అందులో గుణాలు ఉండవు కనుక దాన్ని ఒక్కొక్కసారి బ్రహ్మజ్యోతిని నిర్గుణ బ్రహ్మన్ అని కూడా అంటారు. అంటే మూడు గుణాలు ఉండవు అక్కడ, సత్వ రజ తమో, మూడు గుణాలు లేని బ్రహ్మన్. అది ఏది? ఆధ్యాత్మిక బ్రహ్మన్, బ్రహ్మజ్యోతి కానీ బ్రహ్మలోకం, ఆధ్యాత్మిక లోకం కానీ. కానీ ఈ భౌతిక ప్రపంచం ఇది కూడా ఒక రకమైన బ్రహ్మం, కానీ ఇందులో మూడు గుణాలు ఉంటాయి కనుక సగుణ స్య బ్రహ్మన్, సగుణ బ్రహ్మన్ అని ఇక్కడ అంటారు, లేకపోతే సగుణస్య బ్రహ్మన్ అని రాసే శ్లోకంలో తాత్పర్యంలో అదే చెప్పారనమాట. సగుణ బ్రహ్మన్ అంటే ఏంటి? సో ద వెన్ బ్రహ్మన్ ఇస్ మిక్స్డ్ విత్, సో ఈ సగుణ బ్రహ్మన్ అంటే ఇందులో 25 ఉంటాయి విషయాలు. 24 ముందు చూసుకున్నాం ప్రధాన, దాంట్లో సమయం అదే కాల, కాల కలిగితే ఇప్పుడు అదేమైంది? సగుణ బ్రహ్మన్ అయింది. ఇప్పుడు ఇంకొకటి ఒకటి కాల ఇంకొకటి ఉంది, నెక్స్ట్ మనం చూస్తాము. దాని ద్వారా మొత్తం సృష్టి అనేది జరుగుతుంది. సో దాంతో 26th అది లాస్ట్కి చెప్తారు. సో ఇప్పుడు కాల ఎంటర్ అయిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రభావం పౌరుషం ప్రాహు కాలమేకేయతో భయం అహంకార విమూఢస్య కర్తుః ప్రకృతిమీయుసః. సో కొంత ఇది ఇలాంటిది ఒకసారి భగవద్గీతలో కూడా ఉంది కదా, అహంకార విమూఢస్య కర్తాహం ఇది మన్యతే. ఎవరైతే అహంకారంతో మోహమాయలో పడి ఉన్నారో అటువంటి వాడు నేనే కర్త, నేనే అన్ని చేస్తున్నాను అనుకుంటాడు. సో అలాంటి వ్యక్తులకు భయపడిపోతారు. దేనికి? భగవంతుడు యొక్క కాల రూపంలో చూసి. ఎవరైతే భగవంతుడిని నమ్మకుండా నేనే అంత, భగవంతుడు ఎవడు లేడు, నేనే గొప్ప, నేనే అన్ని చేసేది, నేనే కర్త, నేనేమనుకుంటా చేసుకుంటాను, చూడు నా దగ్గర ఎంత పవర్ ఉంది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది. సో ఇవంతా దీంతో ఇలా పరువు, పవరు, డబ్బు, పరుగుబడి వీటితో బాగా పొగరు, అహంకారం బాగా పెరిగిపోతుంది కదా, అహంకారంతో నిండిపోతాడు కదా వ్యక్తి. ఆ వ్యక్తి ఎలా భయపడతాడంట? ప్రభావం పౌరుషం ప్రాహు కాలం ఏకే యతో భయం. కాలం ఒక్కటే ఒకటితో దాంతో భయపడిపోతాడు. భగవంతుడు ఈ కాల రూపంలో వచ్చి భయపెట్టించేస్తాడు వాళ్ళని. అందుకనే ఇలాంటి నాస్తికులు, ఇలాంటి అహంకారంతో మోహమాయలు పడిన వారు కాలానికి భయపడతారు. ఎందుకు? కాల రూపంలో భగవంతుడు అంటాడు, ఎవరైతే నన్ను నమ్మరో వాళ్ళకి నేను కాల రూపంలో దర్శనమిస్తానని, మృత్యు రూపంలో దర్శనమిస్తానని. అందుకే కాలం వాళ్ళకి తెలిసిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎంత అహంకారంతో ఉన్నా కానీ ఏం లాభం? మోహమాయలు ఎంత అహంకారంతో కూడుకున్నారు కానీ ఒకరోజు అంతా ఫినిష్ అయిపోతుంది. అంటే వాళ్ళకున్న డబ్బు, పలుకుబడి, శక్తి, సామర్థ్యం అంతా, అవన్నీ కూడా ఏమి వాళ్ళకి సహాయం చేయలేవు మృత్యు వచ్చినప్పుడు, సమయం అయిపోయినప్పుడు వాళ్ళది. అవునా? సో దీనికి భయపడతారు వాళ్ళు. చూడండి, ఏదైనా ఒకరోజు మీకు అర్థమైందనుకోండి, ప్రపంచంలో ఇప్పుడు మీరు దేనికైనా బాగా ఆసక్తి అయిపోయారు, సపోజ్ ఈ వాటర్ బాటిల్ అనుకోండి, దీనికి చాలా ఆసక్తి అయిపోయింది ఈ వాటర్ బాటిల్కి, అండ్ ఈ వాటర్ బాటిల్ పట్ల ఎంత ఆసక్తి ఉంది మీకు. ఒకవేళ మీకు తెలిసిందనుకోండి, ఈ వాటర్ బాటిల్కి ఎన్ని రోజులైనా సరే అశాశ్వతంగా ఉంటుంది, ఎప్పటికీ నశించిపోదని నిశ్చింతగా ఉంటారనా? ఎప్పటికీ నశించిపోదు వాటర్ బాటిల్. అలాగే ఒకవేళ ఇది కొన్ని రోజుల తర్వాత నశించిపోతుంది, ఒక సంవత్సరం బాటే ఉంటుంది, సంవత్సరం తర్వాత ఇది నశించిపోతుంది అని తెలిస్తే, ఒక సంవత్సరం దగ్గర పడగానే మీకు టెన్షన్ ఉంటుంది, అరే ఇది నశించిపోతుందని, ఎందుకంటే మీకు చాలా ఆసక్తి ఉంది కదా. ఆ భయం, టెన్షను, చింత ఇవన్నీ ఉత్పన్నమయ్యేవి ఇక్కడ అన్నమాట. సో అందుకనే భౌతిక చేతనతో ఉన్న వాళ్ళలో ఇలాంటి టెన్షను, భయము ఇవన్నీ కూడా ఉత్పన్నం అవుతాయి, తద్వారా రకరకాల రోగాలు, వ్యాధులు కూడా వస్తుంటాయి అన్నమాట దాంతో కూడా. సో భయం ద్వితీయాభినివేశత స్యాత్ అని శ్రీమద్ భాగవతంలో అన్నారు. భయం అనేది ఎలా ఉత్పన్నం అవుతుందంటే ఈ ద్వితీయాభినివేశత. ఇప్పుడు మన ఆత్మ, ఆత్మ మొదటి దానికి ఆత్మకు ఆధ్యాత్మిక రూపం అనేది ఉంటుంది మనందరికీ కూడా, కానీ ఇప్పుడు మనం చూసే ఇది భౌతిక శరీరం ఏంటంటే, ఇది ఆత్మ ఉన్నందు కారణంగానే ఈ యొక్క శరీరం సృష్టి, వృద్ధి కూడా జరిగింది అంతే కదా. ఆత్మ లేకుంటే ఒక చిన్న బాబు శరీరం నుంచి ఇంత పెద్దగా మనము, మన శరీరాలు వృద్ధి అవ్వవు, వృద్ధి చెందవు. ఎందుకంటే లోపల ఆత్మ ఉంది కనుకనే శరీరం వృద్ధి చెందుతుంది, పరివర్తన చెందుతుంది, అన్నీ జరుగుతున్నాయి. సో ఈ ఆత్మ యొక్క, ఇది ఒక ఆత్మ యొక్క రెండవ శరీరంగా అనుకోవచ్చు భౌతిక శరీరం అనేది. సో ఈ ద్వితీయ, అదే ఇక్కడ శ్లోకం చెప్పారు, భయం ద్వితీయాభి. ఎప్పుడైతే నువ్వు ఈ ద్వితీయ శరీరమైన ఆత్మకు, ఈ భౌతిక శరీరం పట్ల నువ్వు ఆసక్తి పెంచుకొని, ఇదే నువ్వు, ఇదే ఆత్మ, ఆత్మ మర్చిపోయి అసలు ఆత్మ కాకుండా ఈ శరీరమే నేను అనుకుంటావో, అప్పుడు భయం ఉత్పన్నం అవుతుంది. ఎందుకు అంటే భయం, ఈ శరీరం ఒకరోజు నశించిపోతుంది. నువ్వు అనుకున్నావు నేను ఈ శరీరం అని జీవిస్తున్నావు, కానీ ఒకరోజు శరీరం నశించిపోతుంది అనగానే నీకు భయం ఉత్పన్నమవుతుంది. ఒక సమయం తర్వాత శరీరం నశించిపోతుంది, ఎలాగైతే వృద్ధాప్యం అయిన తర్వాత శరీరం నశించిపోతుంది, అందరికీ అర్థమవుతుంది. సో అందుకని భయం అనేది, టెన్షన్ అనేది పెరిగిపోతుంది అన్నమాట. సో భయం ఉత్పన్నం అవడానికి కారణం ఇది. సో ఈ విధంగా భగవంతుడు కాల రూపంలో ఈ బద్ధ జీవాత్మతో మాట్లాడతాడు అన్నమాట ఈ విధంగా. సో ఇలా అహంకారంతో ఉన్నవారికి సమయం అయినప్పుడల్లా భయం అనేది పెరిగిపోతూ ఉంటుంది. ప్రకృతేర్గుణ సామ్యస్య నిర్విశేషస్య మానవి చేష్టాయ తస్స భగవాన్ కాల ఇత్యుపలక్షితః. సో ఇప్పుడు కపిలముని చెప్తున్నారు, కోనా మాత స్వయంభూమని యొక్క పుత్రి, ఈ సమయం, ఈ కాలం, ఈ కాల ఏదైతే నేను చెప్పాను మీకు, ఇది భగవంతుడు ఈ కాల ద్వారా ఈ మూడు గుణాలని, ఇంకా మొత్తం ప్రధాన ఏజో దాన్నంతా కూడా యాక్టివేట్ చేస్తారు, ప్రేరేపిస్తారు, ప్రేరణిస్తారు. తద్వారా ఏంటంటే ఈ గుణాలన్నీ కూడా ఇప్పుడు పనిచేయడం స్టార్ట్ చేసి సృష్టి అనేది జరుగుతుంది, సృష్టి ఆరంభమవుతుంది. ఈ కాలం ఎప్పుడైతే సమయం, ఈ కాలం అనేది ఎంటర్ అవుతుందో ఈ ప్రధానలోకి, దాని తర్వాత ఈ యొక్క సృష్టి అనేది ఆరంభమవుతుంది. సో ఇదన్నమాట. సో ప్రభుపాల ద్వారా అదే మళ్ళీ ఉదాహరణిస్తారు, అదే స్త్రీ ఇంకా భార్యాభర్తల ద్వారా సంపర్కం ద్వారా ఎప్పుడు సంతానం ఉత్పన్నమవుతుంది, అలా ఈ సమయం అనేది ప్రవేశించినప్పుడు భగవంతుడి ద్వారా, భగవంతుడి దృష్టిలో, దృష్టి ద్వారా సమయము ఇంకా జీవాత్మలు అన్నీ కూడా ప్రవేశిస్తాయి ప్రధాన, ఇక ప్రకృతి గర్భంలోకి, తర్వాత ఇంకా సృష్టి అనేది జరుగుతుంది. ఇంకా అంతేకాకుండా ఇంకొక రూపంలో కూడా భగవంతుడు ఈ సృష్టిలోకి, ఈ భౌతిక ప్రపంచంలో నివసిస్తాడు. ఎలా అంటే చాలా సింపుల్, మనందరికీ తెలుసు, అంతః పురుష రూపేణ కాలరూపేణ యోబహి సమన్వేత్యేష సత్వానాం భగవాన్ ఆత్మమాయయ. ఇలా భగవంతుడు తన శక్తి ద్వారా అంత సృష్టి రచన చేస్తున్నారు తన శక్తుల ద్వారా. ఇవన్నీ 25-24 విషయాన్ని తీసుకొని, అలాగే అదే సమయంలో ఈ సృష్టి రచన అంతా నడుస్తూ ఉంటుంది. కానీ ఆయన కూడా ఈ సృష్టి లోపల పరమాత్మ రూపంలో అంతః పురుష రూపేణ, దీని లోపల అంతః పురుష రూపేణ, మన లోపల ప్రతి ఒక్క జీవాత్మ లోపల, ప్రతి శరీరం లోపల అంతః పురుష రూపేణ ఒక పురుష రూపంలో ఉంటారు. ఏ రూపం అది? పరమాత్మ రూపం. సో పరమాత్మ రూపంలో ప్రతి ఒక్క హృదయంలో భగవంతుడు నివసిస్తాడు. ఈ విధంగా కూడా భగవంతుడు ఈ ప్రకృతిలో, ఇక్కడ సృష్టిలో నివసిస్తాడు. సో దీని గురించి మనకు ముందు కూడా మనం చర్చించుకున్నాము, పరమాత్మ రూపంలో ఎలాగైతే ఒక చెట్టు మీద రెండు. హరే కృష్ణ. ఓకే, సమయం అయిపోతుంది, ఫైనల్ పాయింట్ చర్చించుకున్నామంట. ఓకే, ఈ పరమాత్మనే ఉపదృష్ట హనుమంత, ఇవి రెండు మనం చర్చించుకున్నాం ఒకసారి భగవద్గీతలో గుర్తుంటే. ఈ పరమాత్మ యొక్క ఫంక్షన్స్ అనమాట. ఆయన ఏం చేస్తారంటే, పరమాత్మ రూపంలో ఉండి మన హృదయంలో, మన పక్కనే ఆత్మ పక్కనే పరమాత్మ కూర్చొని ఉంటుంది. సో ఏం చేస్తారు? ఉపదృష్ట హనుమంత. ఉపదృష్ట అంటే చూస్తున్నారు, దృష్టి. ఏమేమి చేస్తున్నావు నువ్వు, ఏమేమి ఆలోచిస్తున్నావు, నీవేమేమి కోరికలు, ఇంకా అన్నీ నువ్వు చేసే కార్యాలన్నీ కూడా నోట్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. ఉపదృష్ట పరమాత్మ. దాని తర్వాత హనుమంత, ఆయనే అనుమతి ఇచ్చేది, మీకు ఇది కావాలి, అది కావాలి, ఇది కోరుకుంటున్నావు, అది కోరుకుంటున్నావు. సో నీకు ఏవేవి నువ్వు యోగ్యుడివో, నీ కోరికలన్నీకి తీసుకోవడానికి అనుమతి ఇచ్చేదోరు పరమాత్మ. ఆ విధంగా అన్నమాట. సో అందుకనే ఈ యొక్క పరమాత్మను కూడా కొంతమంది 26వ విషయంగా ఈ ప్రకృతిలో చెప్పుకుంటారు. సో మొత్తం 24 ప్లస్ ఒకటి కాలం, నెక్స్ట్ లాస్ట్ పరమాత్మ. ఇక్కడి వరకు మనం చర్చించుకున్నాము, దీని తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాలు మనము రేపు నుంచి చూద్దామంట. ఈరోజు ఇక్కడే ముగిస్తాను. చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాదకి చే, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి చే, సమవేత గౌరభక్త వృందికి చే, నితాయ గౌరసితనాథ్ ప్రేమనంది. హరిహరి బోలు.